ಔಷಧಯ ಮಧ್ಯೆ ಸೂರ್ಯ
అంతా నింపుకున్నటువంటి
పరిచారాయి అన్నట్టుగా ఉన్నటువంటి పాత్రుడికి అమ్మా వీటిందరికి నువ్వు పాలిస్తావు అందుకని నీ బ్రహ్మావత రసాన్ని
ఆనందరసీరాజు కొడిపించేటువంటి అక్కడ అసలు
ஆபத்து காட்ட மாத்திரத்தில் நான் மாத்திரத்தை
వాడి ఓ అయ్యో దేవునికి అడ్డబడుతుంది. వాడికి మాట్లాడాలి, చూస్తుంటే పిల్లవాడు చూస్తుంటారేంటి అన్నాడు. అనేసరికి ఆడ చక్కగా సన్నిహించేసరికి వెంటనే వాడు ఏడుపు అప్పటికప్పుడే హరక్రోధ జ్వాలా నడిగి రవని హేన వంశ गभीरे ते नाभिस्सदसि कृतसर्गो मनसिजः समुत्थस्थौ तस्मात् अचलतनये मलत्का జనస్థాం జానీతే జననీ తవ రూపావళి. అంటే ఇక్కడ అమ్మని ఏమని సంబోధించారు అంటే అచల తనయ్య, అచల తనయ్య అంటే ఒంట గిరిపుత్రిక అంతే కదా. అచల అంటే కొంత కొంత కదలదు కదా, కదలనటువంటి కొండని అచలం అంట. అచలపుత్రి అన్నారు, అచల తనయే అంటే ఆ కొండ యొక్క హిమవంతుడి యొక్క
గిరి కుమార్తె,
గిరి
గిరి కన్య
అన్నారు. మన్మధుడు ఆ శివుడి యొక్క క్రోధాలలో ఆయన పూర్తిగా గుడిదైపోయాడు. అప్పుడు ఆయన పరుగులు పెట్టుకుంటున్నప్పుడు ఎక్కడికి వచ్చింది అనుకున్నాడంటే ఆయన వచ్చి అమ్మవారి యొక్క నాభి నాభిలో దాక్కున్నట్ట, గొడుగులో దాక్కున్నట్ట. దాక్కునేసరికి ఆ పొగలు ఇలా బయటకు వస్తున్నాయి. ఆయన ఇంకా పొగలు పొగలుగా ఉండగానే అమ్మ గొడ్లో దూరిపోయాడు. దూరిపోయేసరికి ఆ పొగలంతా ఇలా నల్లగా మన ఒడ్డు పెంచుకోండి, ఒడ్డు పెట్టు ఇలా చిన్నగా వస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో అది బాగా నల్లగా వస్తుందన్నమాట. దాన్ని అది వస్తుంది అలాగా అమ్మకి ఇలా వచ్చేసింది అన్నారు. అంటే అవి మానస్థానం గురించి చెప్తున్నారు అన్నమాట. అంటే ఏంటంటే శివుని కంటి నుంచి వచ్చినటువంటి జ్వాలకి ఆహుతైనటువంటి వాడు ఎక్కడికైతే దాక్కున్నాడు, మళ్ళీ తన జన్మస్థాన స్థానం అయినటువంటి అమ్మ యొక్క నాభిస్థానానికి చేరుకున్నాడు. అమ్మ నాభిలో ఎలా ఉంటుంది, పేరుంటుందా చల్లగా నాభి నుంచే కదా ఒడ్డు తాడు వస్తుంది, ఒడ్డు తాడు నుంచే కదా మనకు ఆహారం వస్తుంది పిల్లవాడికి. కనుక తన పుట్టిలు జ్ఞాపకం వచ్చింది ఆయనకి, మన్మధుడికి పుట్టిలు అమ్మ జ్ఞాపకం వచ్చినప్పుడు నాన్నమో నాన్నగారితో కోపం చేశాడు, నా నాన్నే రక్షించాలని అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నాన్నలో పెట్టి దాక్కుని అమ్మ అమ్మ నన్ను రక్షించవా, నన్ను రక్షించవా అని అని కోరుకున్నట్టుగా ఉంది. ఎలాగా ఆవిడ నాటి పిల్లల నుంచి వచ్చినటువంటి ఆ వెంటుకల రేఖ అది ఇంత చక్కగా చెప్పి ఇక్కడతోటి మనం ఇంకా 77 మనం కొంచెం అవతలకి పెట్టుకోదాం. ఎందుకంటే చాలా విషయాలు మనకి లౌకిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి లౌకికంగానే వాటిలో అర్థాలు తీసుకుంటాం. కానీ అందరికీ ఇక్కడ అధ్యాత్మిక దేవునికి అంత లోతుగా ఆలోచించే శక్తి ఉండొచ్చు ఉండకూడదు. అందుకని కొన్ని మనం చెప్పుకోకపోయినా మనం చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది, అర్థమవుతుందనే బాగా మనకి బాగా ముఖ్యమైనటువంటి కావాల్సినటువంటి అంటే అముఖ్యమైనవి ఉన్నాయా అని మీరు అడుగుతారండి. అముఖ్యమైనటువంటివి లేవు. రాసిన దేవుడు సాక్షాత్తు జగద్గురువులు వారు, జగద్గురువులు రాసిన దాంట్లో లేదు. కానీ మన అండర్స్టాండింగ్ లో మనకి లోపలు మన తెలివితేటలు మనకు అర్థమయ్యేటువంటి విషయంలో మా ఆయన రాసినటువంటి స్థితి ఎటువంటి మన ఉంటున్నటువంటి స్థితి అందుకని కొన్ని మనం వదిలేసిన మనకు వచ్చిన ఇబ్బంది ఏమిటి. అందుకని ఏంటంటే కొన్ని మనం అలాంటివి వదిలేసుకుంటే ముందుకెళ్ళిపోవచ్చు. ఈ లోక ఒకసారి అర్థం ఇప్పుడు మనం ఎప్పటి ఎక్కడ కూర్చో 78
78
76 విషయాలు చెప్తాను అంతకంటే ఎక్కువ చెప్తాను. ఎందుకంటే కొంతమంది మొక్కుతున్నాను అడిగారు అమ్మ కొంచెం జరిగింది అబ్బాయి కూడా ఒకసారి ప్రెషర్ చేయరా చేసుకుంటా మనకేం వచ్చింది కదా మనకి టైం ఉంది కదా కనుక మొట్టమొదటి శ్లోకమైనటువంటి ఏమండి
మహానారాయణ అటువంటి నారాయణ నుంచి వచ్చినటువంటి ఈ
సృష్టి. ఇప్పుడు అదే కదండి మనకు అర్జునుడు చూపెట్టాడు ఎట్లా విశ్వలోక సందర్శనంలో విభూతి ఎవరు పదవులకు పదవచ్చాయంటే ఏం చెప్పాడు? ఇంకో నేను ఇక్కడ ఇక్కడ ఉంటాను, ఇక్కడ ఇక్కడ ఉంటాను, ఇక్కడ ఇక్కడ ఉంటాను, చెట్లు ఉన్నాను, చేమలు ఉన్నాను, మొసళ్ళలో ఉన్నాను, కంగారంలో ఉన్నాను, హిమాలయాల్లో ఉన్నాను, ఒక్క చోట ఏంటండి లేని చూడటం లేదైనా అని చెప్పాడు. అయినా కాకపోయినా నాకు ఒక్కసారి చూపెట్టి వాళ్ళకి చూడటం అడిగి అడిగేసరికి సరే కళ్ళు చర్మ చక్షులు చూసారా ఇక్కడ పార్వతి దేవతలు నీ చర్మ చక్షులతో నా దివ్య రూపం చూడలేదు అందుకని దివ్య గతానికే చక్షులు పశ్చిమే లోకం ఐశ్వర్యం నా ఐశ్వర్యాన్ని చూడు అన్నాడు. ఒక్కొక్క వర్డ్ అక్కడ ఐశ్వర్యం అంటే విభూతి కనుక ఇదంతా ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఏంటి? విభూతి ఇదంతా అందుకనే ఆయన విష్ణు సహస్ర నామంలో కూడా ఫస్ట్ నామం విశ్వం, విశ్వం విష్ణు వశక్క తర్వాత వచ్చే నామం విశ్వం అనేటువంటి మొట్టమొదటి నామం. కనుక మనం విశ్వంలోనే ఉన్నాం, విశ్వంలో ఒకటే ఉన్నాం, మనం కూడా విశ్వమే, విశ్వాన్నే చూస్తున్నాం. మనకి అన్నిటికంటే ధ్యానానికి కూర్చునేసరికి ఈ విశ్వమే అని వస్తారు కదా. ఈ ప్రపంచమే ప్రపంచం అనుకుంటున్నాం కాబట్టి ఈ ప్రపంచం మనని మనకు అడ్డొస్తుంది అనుకుంటాం. మరి ఈ ప్రపంచాన్ని అడ్డు తీయగలమా? తీయలేదు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయన చెప్పింది మర్చిపోకూడదు. చక్షు అండర్లైన్ చేసుకోవాలి. పశ్చిమే లోక మనుషులు అది అర్థం. ఆయన చక్షుల నుంచి మనకు చూపెడతాడు అర్జునుడు గొప్పదనం ఏమీ లేదు. రే నా కళ్ళు పెట్టుకొని చూపిస్తున్నాను, నా కళ్ళు పెట్టుకొని చూడు, నా కళ్ళు పెట్టుకొని నువ్వు చూస్తేనే నీకు నా బిడ్డ ఐశ్వర్యం కనపడుతుంది, దృష్టితో చూస్తే నా కనపడదు అని చెప్పేసి కనుక అదే విధంగా ఇక్కడ ఆ భగవంతుడైనటువంటి ఆది పరాశక్తి పరా ఆది పరశివుడు అయినటువంటి పరశివుడు పరమేశ్వరుడు అయినటువంటి ఆ తత్వం అది ఏ తత్వం? ఆ తత్వంలో రెండనేది ఇది సమయాచారం. అందుకని మనం ఎక్కడ చూసినా సరే శ్లోకంలో సమయాచారాన్ని అక్కడ అమ్మ పేరు సమయాచార తత్పర అని ఉంది. సమయాచారం అంటే తన ప్రతి తప్ప రెండు లేదు, ఒకటే అనుక్షణము శివశక్తి అని భవతి శక్తి. అసలు శివుడికి శక్తి లేదు, శివుడు బై ఈశ్వరు వదిలేస్తే అలా ఉంటాడు. ఆయన అలా అంటాడు రూపనామక్రియా. కానీ ఆయనలోంచి ఒక చిన్న అలలాగా ఒక స్పందన అనేది ఒక నిర్మలమైనటువంటి ఒక స్కొలలో ఒక చిన్న రాయన వేసినట్టే అనేక తరంగాలు వచ్చిస్తారు కదా. అదేవిధంగా ఆ స్పందన శక్తి అది అలమా అది జగత్మాత. ఆ స్పందన శక్తి అనమాట అప్పుడు ఒక కరుణ భావం కలగాలనుకోండి ఆ కరుణ అనే ఒక తరంగంలా వస్తుంది. అదే ఎవరి నుంచి వచ్చిందండి? అమ్మ. కరుణ రావాల్సిన, శాంతం రావాల్సిన, క్రోధం రావాల్సిన ఇవన్నీ తరంగాలే కదా. ఇవన్నీ మన మనోభావాలే కదా. ఈ మనోభావాలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మనం చెప్పుకున్నాం కదా అలలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి?
సముద్రంలో,
సముద్రంలోంచి వస్తున్నాయి. ఈ సముద్రం ఏమిటి? బ్రహ్మాండమైనటువంటి సముద్రం. అందులో అసలు బయట అలలు లేవు. కానీ ఈ అలలు రావడానికి అది కారణం
మాత్రం
అక్కడికే వెళ్ళిపోయారు. ఆ పరమాత్మ వైపు వెళ్ళిపోవాలి. పరమాత్మ ఇచ్చే శక్తి బయటకు వచ్చేసరికి స్పంద శక్తి ఉంటుంది. ఆ స్పందనే అమ్మ వాళ్ళిద్దరూ ఏ స్పందన లేకుండా నేను డాక్టర్ అండి, ఈ డాక్టర్ ఇక్కడ కూర్చుంది, ఇప్పుడు నా చేతిలో పెద్ద ఉందా లేదు, ఎవడకో దెబ్బ తగిలింది బయట, అయ్యో ఇలా బయట దెబ్బ తగిలింది నా హాస్పిటల్ ఇక్కడ వచ్చింది తగ్గాలి, ఎవడో ఒకటి కూర్చీలో వచ్చి పడిపోయారు. ఫస్ట్ ఎవరిని పిలుస్తున్నారు, నిన్ను పిలుస్తున్నారా నేను పిలుస్తారా లేదా ఈ విధంగా డాక్టర్ శక్తి ఉంది. కానీ ఇప్పుడు మనందరూ ఇలా కూర్చున్నాం, ఆ శక్తి కనపడుతుందా, నీకు కనపడుతుందా నాకు కనపడుతుందా, నాలో లేదా ఉంది, అవసరం వచ్చినప్పుడు అది బాగుంటుంది. ఏరోప్లేన్లో వెళ్ళేటప్పుడు కూడా ఎవరికైనా ఏదైనా బాగుంటా కుదిరితే ఒక్కొక్కరికి స్త్రీలో ఎవరైతే అలాంటి ఎయిర్ క్రాఫ్ట్ లో ఎవరైనా డాక్టర్ రావాలి అని అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పటి వరకు ఎవరికి ఎవరి డాక్టర్ లో ఎవరి డాక్టర్ కాదు మనకి తెలియదు. అలా అనౌన్స్మెంట్ చేసుకుంటే డాక్టర్ అంటే అక్కడ తన అవసరం ఉంది అనుకున్నప్పుడు తన విద్యని తన శక్తిని బహిర్గతం పరమాత్మ కూడా అంది. అది మొట్టమొదటి శ్లోకం యొక్క అర్థం ఏంటన్నమాట. ఆ చిత్స్వరూపుడైన శివుడు సర్వమంగళైనటువంటి అమ్మతో కూర్చుని ఉన్నప్పుడే ఈ జగత్తు సృష్టించడానికి కారణం. వాళ్ళిద్దరూ ఉంటేనే జగత్తు, అమ్మ నాన్న ఇద్దరు ఉంటేనే కదండి విడుతున్నాడు మనకి. మరి ఈ జగత్తు అంతా ఇంత రావాలంటే కొన్ని మానవుగా తోగులు తీసుకుందాం, లేకపోతే నల్లుల్ని తీసుకుంటాం, లేకపోతే కుక్కల్ని తీసుకుంటాం. ఇన్ని వంశాలు వంశాలకు ఒకరికొకరికి వెనకాలు పితామహులు పితామహులు ప్రపితామహులు ఎంతమంది వచ్చేస్తారు. మరి వీళ్ళందరికీ ఆది ఎవరు, అధిష్టానం ఒకరు కాగా ఆ అధిష్టానమే పరమాత్మ. పరమాత్మ అన్నప్పుడు అక్కడ స్త్రీ పురుష భేదం లేదు, పరాశక్తి అన్నప్పుడు స్త్రీ పురుష భేదం లేదు. మనం లక్ష్మి సరస్వతి ఏమండి పార్వతి విష్ణు శివుడు ఏమండి ఇవన్నీ మాటలు మాట్లాడేటప్పుడు అక్కడ వాళ్ళిద్దరు ఇద్దరుగా మనం కనబడుతున్నారు. కానీ వాళ్ళిద్దరిలో పరమ పురుషుడైనటువంటి వాడి యొక్క శక్తే జగత్. కనుక అటువంటి అమ్మ నువ్వు స్పందించడం అనేది లేకపోతే శివుడు ఏం చేయలేడమ్మా. అలా నిషిప్రియుడుగా నిరంజనుడుగా నెట్టి కలుపుడుగా ఓ పేరు భూమి లేని వాడు అలా పడుకుంటాడమ్మా ఆయన. ఆ కథలు కథలు దానికి కూడా సంబంధం ఉన్నది ఆయనకి. కనుక అటువంటి ఆ పరమాత్మని బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ స్తుతించారు. వాడు స్తుతించినటువంటి ఆయన నేనే స్తుతించగలనమ్మా, నాకేమాత్రం నేను అడుగుతున్నాను అని ఎవరు అడుగుతున్నారు,
శంకర భగవత్పాదు.
ఆడు శంకర భగవత్పాదు అన్నమాట నాకు ఏమాత్రం లేదమ్మా అర్హత, నిన్ను స్తుతించేంతటి వాడిని నేను కాను అని ముందరే చెప్పేసుకుంటాను. అసలు నేను ఏం చెప్పగలను నాకే తెలియదు, కనుక ముందే చూసుకోమా అన్నట్టుగా ముందులోనే ఆ అమ్మకి ఆ విధంగా పూర్వజన్మంలో నేను ఏదో పుణ్యం చేసుకుని ఉండాలి, లేకపోతే నీకు నమస్కరించడానికి కానీ నీకు స్తోత్రం చేయడానికి కానీ నాకు అసలు అర్హత సమర్థుని కాలేనమ్మా. సహనా సహనా సహనా.
విశ్వ